Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of my Ind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Mind Media శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి మనకి మామూలుగా మీరు ఏదైనా సరే మనకి ఉన్న ఎంటర్టైన్మెంట్లో మీరు ఏదైనా తీసుకుంటే ఒక థీమ్ బీట్ మూవీస్ ఆర్ ఎనీ అదర్ థీమ్ మనకి బేసిక్గా ట్రోలింగ్ చేయడానికి కనపడేది ఎవరండి? పోలీసు. తొందరగా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళే. మీరు ఏ సినిమా తీసుకున్నా కూడా అందులో అవినీతి ఏదైనా చేస్తున్నారనో లేకపోతే అమ్ముడు పోయారనో పొలిటీషియన్స్కి దగ్గరగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకుని ఏదో ఒక సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళని ప్రేరేపించడం వాళ్ళ చేత పనులు చేయించడం ఇవన్నీ చేస్తూ ఉండేది ఎవరు అని అంటే ఫస్ట్ వాళ్ళు కార్నర్ చేసేది పోలీసు. ఏ మాఫియా డాన్స్ సెటప్ ఏదో వేసినా కూడాను బేసిక్గా పోలీసుల్లో ఒకడు ఎవరో మంచి అసలు దిట్టంగా బాగా మంచి పర్సనాలిటీ ఉండి అలాగే బ్యాడ్ పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఈ సినిమా అంతా హీరో ఆ పోలీసుని ఫైట్ చేయడమో లేకపోతే హీరో మంచి పోలీస్ అయితే వాళ్ళు చెడ్డ పోలీస్ అవ్వడమో ఇలా పోలీస్ థీమ్తో వచ్చిన సినిమాలు బోలెడు. కామన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యేటటువంటి ఏదైనా ఒక మూవీ ఉన్నది అని అంటే దాంట్లో ఖచ్చితంగా ఒక పోలీస్ పాత్ర ఉంటుంది. అందులోనూ నెగిటివ్ షేవ్డ్ ఉన్న పోలీస్ పాత్ర అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయ్యేది అదే. అండ్ సెకండ్ పాయింట్, ఏ మూవీ కామన్ థీమ్ తీసుకున్నా కూడా కొంచెం అందరు కరెంట్గా ఒక చెడ్డవాడి మీద మంచివాడి విజయం అంతే కదా. సో మంచివాడి విజయం అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఉండే ఆప్షన్స్ ఇంకేముంటాయి? చెడ్డవాడి మీద మంచివాడి విజయం ఉండాలంటే చట్టపరంగానో లేకపోతే సామాజిక పరంగానో ఒక మీడియేటర్ ఉండాలి. అండ్ దాట్ మీడియేటర్ వుడ్ ఆల్వేస్ బి అ కాప్. సో పోలీస్ మ్యాన్ అనగానే మనకి అందుకనే అవి సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏవైనా సరే బయట మనం ఎప్పుడైనా ఒక పోలీసుని చూసామంటే మనకు ఒక రకమైన అబ్బా వచ్చాడరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. నిజానికి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అంతెందుకు, మొన్న వెంకయ్యనాయుడుని ఫెలిసిటేట్ చేయడం కోసం అని చెప్పి విజయవాడకు పిలిచారు. అప్పుడు ఆ రోజే మేము సరే ఏదైనా కాస్త లాంగ్ డ్రైవ్ అవుటింగ్ వెళ్దామని చెప్పి వెళ్ళాం, బయలుదేరాం. దారిలో ఇదిగో ఈ మరి జెడ్ కేటగిరీ టైప్లో సెక్యూరిటీ ఉంటుంది కదా, మరి వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు అని. సో చాలామంది పోలీసులు వాళ్ళు వెళ్ళున్నారు, జెడ్ కేటగిరీ కాదు కానీ మామూలుగానే అతను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు కాబట్టి అందరూ ఉన్నారు. వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు ఎప్పుడు తెల్లవారుజాము నుంచే మొత్తం అంతా వాళ్ళకి ఒక వాకీ టాకీ ఇచ్చారు. అసలు ఎంత మీరు గమనించండి, ఏదో ఒక విఐపి వస్తున్నాడనే కాదు, మామూలుగా కూడా వినాయక చవితి లేదు, సండే లేదు, హాలిడే లేదు, ఏదైనా సరే ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నట్టే త్రీ లైట్ సిగ్నల్ పోస్ట్ ఉన్నా సరే అన్ని వైపులా ఖచ్చితంగా ఒక ఇద్దరు పోలీసులు గ్యారంటీగా ఉంటారు, ఎందుకంటే మనం ఆగం కాబట్టి. సో ఏదైనా ఒక వాళ్ళ ప్రాణాలకి నష్టము అని తెలుసు, ఎప్పుడు ఏం జరుగుతుందనే తెలియదు. ప్రతి వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ కింద పనిచేస్తూ ఉండాలి. గవర్నమెంట్ మారుతూ ఉంటుంది కానీ వీళ్ళు అలాగే ఉండాలి. అండ్ ఏ ఎండక గొడుగనట్టు ఎప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మౌల్డ్ అవుతూ ఉండాలి. ఇలా చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా కష్టమైన ఒక జాబ్ అది. కానీ ఇవన్నీ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్ వాళ్ళు పాపం వాళ్ళ వృత్తి ధర్మాన్ని కరెక్ట్గానే నిర్వర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే కొంచెం ప్రలోభ పడ్డా, ఆ ప్రలోభ పడినప్పుడు ఇప్పుడు మరి మంత్రులు ఏం చేస్తున్నారని ఏసీ కార్లలో తిరుగుతున్నారు, ఏ మనకి ఉండే ఈ డేటా ప్లాన్లు, ఈ 3G 4G కి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆఫర్స్ ఉన్నాయి కదా, 300కే 30GB 80GB అని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇన్ని ఆఫర్లు ఇస్తున్నారే, ఈ ఆఫర్లు వాళ్ళు వాడుకోలేరా? వాళ్ళకెందుకు కమ్యూనికేషన్కి 7,000 8,000 బిల్ వస్తూ ఉంటుంది? అసలు ప్రతి ఒక్క పబ్లిక్ సర్వెంట్, ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎక్సెట్రా సో కాల్డ్ పీపుల్ ఉన్నారో, వీళ్ళకి వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి మీరు ఎమ్మెల్యే అయ్యారంటే ఇంకా మీకు లైఫ్ లాంగ్ సెట్ పెన్షన్లు అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి. ఏ చదువు ఉన్నదని చెప్పి వాళ్ళకు వస్తుంది? అసలు దానికి అసలు ఎక్కడ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే ఎక్కడ లేని కూడా లేదే. వేరే మిగతా వాళ్ళు పోలీస్ కానీ లేకపోతే లాయర్ కానీ లేకపోతే ఏదైనా సరే, మీరు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, బ్యాంక్ కానీ ఏదైనా, యూ హ్యావ్ సర్టన్ ఏజ్ లిమిట్, యూ హ్యావ్ సర్టన్ అకాడమిక్ క్రైటీరియా ఇంత ఉండాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇది ఉండాలి అని చెప్పి మీకు ప్రతి దానికి ఒక బెంచ్ మార్క్ ఉంది. ఓన్లీ పొలిటీషియన్స్కి లేదు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 ఏళ్ల కోసం అని చెప్పి ఎలాగోలాగా చాలా కష్టపడి సంపాదించేసి అర్జెంటుగా ఆ డబ్బులతోటి మళ్ళీ ఎలక్షన్స్లో వాళ్ళు కంటెస్ట్ చేసి ఏదో ఒకటి నయానో భయానో డబ్బుతోటో రిగ్గింగో ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం అని చెప్పి ఆ ఎమ్మెల్యే సీటు కోసం అని చెప్పి ఏదో ఒకటి చేసి గెలుస్తున్నారు. ఎంతసేపటికి మనం కనుక గెలిస్తే ఇట్లాంటి బోలెట్ సంపాదించుకోవచ్చు, ఇంకా ఎంతసేపు ఇదే యావ, రైట్? మరి అలా సంపాదించిన దాంతో అక్కడితో వాళ్ళు తృప్తి పడుతున్నారా? టెండర్లు వాళ్ళ వాళ్ళకే, మిగతా ఏవైనా వచ్చిన శాంక్షన్ అయిన గ్రాంట్స్ అవి ఇవి అన్ని డబ్బులు వాళ్ళకే, అందులో మళ్ళీ వాళ్ళ వాళ్ళే ఉంటారు, బినామీ పేరుతో ఆస్తులు కొనేస్తారు. ఈ 5 ఏళ్ళు వీళ్ళు సంపాదించుకున్నది, ఎమ్మెల్యేగా ఏదైతే సంపాదించుకున్నారో దాని తర్వాత గవర్నమెంట్ ఇచ్చే, ఇప్పుడు ఆ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్స్, వెహికల్, కమ్యూనికేషన్ ప్రతి ఒక్కటి, రైట్ ఫ్రమ్ వాళ్ళ కారు పెట్రోల్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతీది మనమే భరిస్తున్నాం. ఈవెన్ ఆఫ్టర్ ది టెన్యూర్ ఆఫ్ 5 ఇయర్స్ ఆ ఎమ్మెల్యే కాల పరిమితి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో వీళ్ళకి అసలు మంచి VIP ట్రీట్మెంట్, వెనకాలేం రాకుండా మంచి కాన్వాయ్ రావాలి, మళ్ళీ ముందు వెనక వాళ్ళ వాళ్ళు ఎవ్వరు, వాళ్ళ చుట్టాలు అంటే వాళ్ళ భార్య ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మనమే కదా ఇచ్చేది. మరి నిరంతరము వీళ్ళకి కాపలా ఉండేటటువంటి, వీళ్ళు ఏం నేరాలు చేస్తున్నారనో కదా మరి వీళ్ళకి కాపలా ఇచ్చేది. మరి ఇలాంటి కాపలాగా ఉండే వాళ్ళ పోలీసులకి మటుకు అంతంత జీతాలు ఉండలేదు ఇది వరకు. ఇప్పుడు ఇంకా కొద్దిగా బాగా మెరుగైందనే చెప్పుకోవచ్చు, బట్ ఇది వరకైతే అస్సలు లేదు. అందుకనే వాళ్ళు ఏంటంటే ఏదైనా ప్రలోభ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ప్రలోభ పడుతున్నారు, పడ్డారు ఇది వరకు, ఇప్పుడు బాగా తగ్గిందనే చెప్పారు. అండ్ అది కూడా ఏంటంటే అందరు పోలీసులు అలా లేరు, బట్ వేరే మిగతా అన్ని ప్రొఫెషన్స్ చూసుకుంటే జనరలైజ్ చేసినప్పుడు వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళని ఎక్కువ అనుమానిస్తారు. పోలీస్ అనగానే కొంచెం పొట్ట కనపడింది అనుకోండి, ఎన్ని లంచాలు తింటే వచ్చి ఉంటుంది ఆ పొట్ట అనేస్తారు సింపుల్గా. ఇట్ మైట్ బి జెనెటిక్, బట్ మనకు అసలు ఆ థాట్ రాదు అప్పుడు. వీళ్ళు ఎక్కువ తిన్నారు అన్న దీంట్లోనే ఉంటుంది అంతే. బట్ నిజంగా వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి తెగించి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ ఏదైనా ఎన్కౌంటర్లు కానీ ఎన్నెన్ని జరుగుతూ ఉన్నాయి. అసలు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎక్కడ ఏ స్టేట్లోనూ లేదు. సో అలాంటి ఆడ్ సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది పోలీసులు ఉంటారు, వాళ్ళు వాళ్ళ డ్యూటీ కన్నా ఏది ఎక్కువ కాదు అనుకుంటారు. అలాంటి ఒక 40 ఏళ్ల పోలీస్ మ్యాన్ గురించే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. మధ్యప్రదేశ్లో ఒక 1 కిలోమీటర్ పాటు, ఇంకా ఎక్కువే బట్ అట్లీస్ట్ 1 కిలోమీటర్ అయినా ఖచ్చితంగా ఉంటుంది, 1 కిలోమీటర్ పాటు నాన్ స్టాప్గా బాంబు పట్టుకొని పరిగెత్తాడు, 10 కేజీల బాంబును పట్టుకుని. ఇది NDTVలో వాళ్ళు మామూలుగా అంటే సడన్గా అలాంటి రియాక్షన్ ఎవరు ఊహించలేక మొత్తం రికార్డ్ చేయడానికి కుదరలేదు, 45 సెకండ్ల వీడియో మాత్రం రికార్డ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. ఏంటంటే చితోరా అని ఒక ఊరుంది మధ్యప్రదేశ్లో, ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో మొన్న శుక్రవారం పొద్దున ఒక బాంబు కనుగొన్నారు. ఒక లోకల్ స్కూల్ ఉంది, దాని వెనకాల పెద్ద గొయ్యి లాంటిది ఉంది, అందులో 10 కేజీల బరువు ఉండేటటువంటి ఒక బాంబుని కనుక్కున్నాం. సరే ఆ బాంబుని చూడంగానే ఆల్రెడీ అక్కడ 400 మంది ఉన్నారు పిల్లలు. సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పి ఫస్ట్ వీళ్ళు కొంచెం అర్జెంటుగా భయపడ్డా, తర్వాత ఏం చేయాలని ఆలోచించి పోలీసులకు ఫోన్ చేస్తే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ వచ్చారు. వచ్చి సరే చూశారు, అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు అభిషేక్ పాటిల్ అని. అందరూ చూస్తూ ఉండగా అభిషేక్ సడన్గా ఆ 12 ఇంచుల బాంబుని, 10 కేజీల బరువు ఉంటుంది, అందరూ ఇంకా ఏం చెయ్యాలి, ఏంటి దీన్ని ఎలా మనము ఎదుర్కోవాలనే విషయం మీద ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ అభిషేక్ కనిపించింది ఇది ఆలోచించాల్సిన విషయం కాదు, 400 మంది పిల్లల భవిష్యత్తు దీని మీద ఆధారపడింది, మరి ఎవరు పెట్టారో తెలియదు కానీ అట్లీస్ట్ మనమైతే ముందు దానికి రెస్పాండ్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంలో ఆ బాంబుని తీసుకుని, ఆ 12 ఇంచుల బాంబుని తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టారు. ఈ పరిగెత్తడం అనేది ఎంత సడన్గా స్టార్ట్ అయిందంటే ఎవరు ఊహించలా అసలు. సో ఎవరు వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా వాళ్ళందరూ షాక్లో ఉన్నారు, ఏంటి అసలు ఏం చేస్తున్నాడు ఇతను అని చెప్పి. ఆ గుంతలో నుంచి ఆ బాంబుని తీసుకుని ఒకటే పరుగు అంటే దూరంగా తీసుకెళ్తే పిల్లలకు ఎటువంటి హాని ఉండదన్న ఉద్దేశంలో అలా పరిగెత్తుకుంటూ ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్దాం అని చెప్పి వెళ్ళి దాన్ని 5 అంటే అది గనక పేలితే 500 మీటర్ల సరౌండింగ్ ఏరియాలో చాలా విధ్వంసం జరిగేదిట. సో అందుకని ఈ పిల్లల నుంచి 500 మీటర్ల దూరం వరకు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడెక్కడో వదిలేసి అప్పుడు వచ్చారు. అయితే అప్పుడు అతను అడిగారంటే, ఏంటి అసలు మీరు ఇంత ధైర్యంగా ఇలా వెళ్ళిపోయారు, మీకు ఏదైనా జరిగి ఉంటే అని అంటే, ఎందుకంటే అక్కడ ఆర్మీ రేంజ్ కూడా దగ్గరలో ఒక చిన్న ఇది ఉంది, సో అందుకని అక్కడి నుంచి ఏమైనా వచ్చిందేమో అన్న ఒక చిన్న థాట్ వీళ్ళకి వచ్చింది. అయితే అఫీషియల్స్ మొత్తం ఎంటైర్ టీమ్ని, అందులోనూ ఎస్పెషల్లీ అభిషేక్ని చాలా మెచ్చుకున్నారట వాళ్ళ ఈ ధైర్యవంతమైన సాహసవంతమైన యాక్ట్కి. అయితే ఆయన అన్నది ఏంటంటే, మనకి చాలా భవిష్యత్తులో ఇంకా చాలా మనం చాలా చూస్తున్నాము, ఇంకా తర్వాత కూడా ఏదైనా మనకి ఛాన్సులు వస్తాయి, కానీ పిల్లల భవిష్యత్తు కనుక ఒకసారి ఇలాంటి ఏదైనా ఒక షాక్కి గురయ్యి లేకపోతే ఏదైనా బాంబు పేలి అలా ఉంటే కనుక వాళ్ళని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడం చాలా కష్టం. అందుకే నా ఎయిమ్ కేవలం సాధ్యమైనంత దూరంగా ఈ బాంబుని పిల్లల నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా వేరే చోట పెట్టడం మటుకే. మాకు ట్రైనింగ్లో కూడా ఇదే నేర్పించారు, ఏంటంటే అలా ఎక్కడ పడితే అక్కడ ఏదైనా కష్టం వస్తే కనుక అక్కడికి అది వదిలేయడమో తప్పించుకోవడమో చేయకూడదు అని మాకు ట్రైనింగ్లో స్ట్రిక్ట్గా చెప్పారు. ఆ ఉద్దేశంతో నేను దీన్ని ఎలాగైనా సరే ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా ఈ బాంబుని డిప్లాయ్ చేయాలి, ఇలా ఆలోచిస్తున్నారు మా వాళ్ళంతా. ఇది డిప్లాయ్ చేయగలిగేటటువంటి బాంబు కాదు, ఇది నాటు బాంబు, ఏ వైరో కట్ చేస్తేదని అవుతుంది అనుకోవడానికి లేదు. సో నా దగ్గర ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేక నేను పరిగెత్తాను అని ఆయన చెప్పారు. సో అసలు మొత్తం అందరూ టీం అందరినీ కూడా బాగా మెచ్చుకున్నారు, ఎస్పెషల్లీ అభిషేక్ని ఇంకా మెచ్చుకున్నారు. నిజంగా పోలీసులు అనగానే ఎవరికైనా సరే ఇలాంటి ఏవైనా కొంచెం వైరుధ్యమైన భావాలు ఉంటే కనుక అప్పుడప్పుడు ఇలాంటి పోలీసుల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళ వల్లే కదా మన పిల్లలు సుఖంగా ఉండగలుగుతున్నారు, ఒక గుండెల మీద చేసుకుని మనం కూడా హ్యాపీగా అమ్మాయ బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి ఇంటికి రాగలుగుతున్నాడు అన్నటువంటి ఒక ఒక కాన్ఫిడెన్స్ మనలో క్రియేట్ అవుతుంది ఇలాంటి పోలీసుల వల్ల. అందుకే అభిషేక్ లాంటి సిన్సియర్ పోలీసులు అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, రైట్? అలాగే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇలాంటి పోలీసుల వల్లే మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఇలాంటి పోలీసుల వల్లే మనం ఇంకా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఇదండి. సో ఇప్పటి నుంచి ఎక్కడైనా పోలీసులు కనబడితే ట్రై టు అప్రిషియేట్ దేర్ వర్క్, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మన కోసం. బార్డర్లో ఉండి కాపాడే సైనికులు ఎంతో, మన సొసైటీలో ఉండి పోలీసులు మనకి రక్షణను ఇవ్వడం కూడా, అంటే ఉంటారు కొంతమంది నాకేంటి అన్నట్టుగా ఏదైనా 2 చిన్న బళ్ళు గీసుకుంటే కనుక వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసేటట్టు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారేమో, కానీ చాలా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళు అంతేమంది ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అందరూ ఎవరు కూడాను అవకాశం రానంత వరకు ప్రతివాడు మంచివాడే, అవకాశం వచ్చాక ప్రతివాడు చెడ్డవాడే అని అంటూ ఉంటారు కదా, ఆ టైప్లో అసలు వీళ్ళకి డబ్బు ఆశ ఉందా లేదా అనేది పక్కన పెడితే దే ఆర్ నాట్ సో బ్యాడ్. మన కష్టాల్లో ఉన్నాము అని అంటే మేబీ అంటే కొంతమంది ఉంటారేమో, కానీ ఇట్స్ ఆల్వేస్ అ ఫెయిర్ ఛాన్స్. సో అందుకని అలాంటి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉండండి. వాళ్ళకి అరే ఎంతసేపు మన మీద సినిమాల్లో సెటర్లు వేసుకోవడమే కాదు, బయట మనం అంటే భయపడే వాళ్ళు కాకుండా కాస్త పలకరించే వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, ఆత్మీయత ఉన్న వాళ్ళు ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. ఇదండి, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం, ఆగస్టు 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో అర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం, ఆగస్టు 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి ఏదైనా కొంచెం బాగా ఎక్కువ ఉందనుకోండి, అంటే మనం ఉండే ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు మనకి సొంతగా ఒకటి ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? రెంట్కి ఇస్తాం. ఒక కారు ఉంది, అలా ఇంకో 10 కార్లు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? ట్రావెల్స్ పెట్టుకుని రెంట్కి ఇస్తాం, ఓలానో ఊబరో ఇంకో దానికో అంటగట్టి మొత్తానికి అలా చేస్తాం. అలాగే మనకి సరిపడా గిన్నెలు అవి ఇవి ఉన్నాయి, ఇంకొంచెం పెద్ద గిన్నెలు వాంచి డేక్ చల్లాంటివి ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి, అవి ఏం చేస్తారు? టెంట్ హౌస్ అంటారు, దాన్ని రెంట్కి ఇస్తారు. సరే, ఇది వరకైతే ఒక 10-15 సైకిల్స్ పెట్టుకుని సైకిల్స్ని కూడా రెంట్కి ఇచ్చేవారు. ఇప్పటికీ హిల్ స్టేషన్స్లో గోవా, తర్వాత ఈ మొన్న మేము వెళ్ళొచ్చిన లద్దాఖ్, తర్వాత మనాలి ఇలాంటి చోట్ల ఏం చేస్తారు, బైకులు, మంచి బుల్లెట్స్ లాంటి బైకులు ఉంటాయి, వాటిని కూడాను అక్కడ రెంట్కి ఇస్తారు మన పాస్పోర్ట్ అవన్నీ పెట్టుకుని. ఇది ఒక రకం. సో మనకి ఏదైతే ఎక్కువగా ఉన్నదో దాన్ని, అంటే డిమాండ్ కన్నా సప్లై కనుక ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తారు, ఈ సప్లై ఇక్కడికి కాకుండా ఇంకో వైపుకి దాన్ని, అంటే మనకున్న రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు, అప్పుడు ఆ రిసోర్సెస్ని ఇంకొకడికి అమ్ముతాం ఆర్ రెంట్కి ఇస్తాం, ఇంతే కదా. మామూలుగా మనకు ఒక అద్దె ఇల్లు దొరకాలంటే కనీసం పట్టుదలగా, అంటే మనకి నచ్చినట్టుగా దొరకాలంటే ఒక వారం రోజుల పాటు ఓ తిరిగి 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 మొత్తానికి మనకి ఫీజిబుల్ రేట్లో ఒక ఇల్లు చూసుకుంటే గగనం అక్కడికి. వెన్ యు ఆర్ లక్కీ ఇనఫ్ మీకు ఒక రోజుకే దొరకచ్చు, కొంతమందికి నెల రోజులు తిరిగినా దొరకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ మన టేస్ట్ ఏంటి, మనకున్న బడ్జెట్ ఏంటి, వీటన్నిటిని బట్టి లొకాలిటీ ఏంటి, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి అంతే కదా. సో ఇలా రెంట్కి ఇచ్చే విషయాల్లో ఇంకా ఏవేవి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా అంటే సరే ఈ బస్సులు, తర్వాత ట్యాక్సీలు, బళ్ళు, ఇళ్ళు, ఇలా రకరకాలు. ఈ అన్ని బళ్ళు ఇళ్ళు ఇన్ను అంటున్నాను కదా, దీంట్లో ఇంకొకటి యాడ్ చేయనా, జైళ్ళు. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్, జైళ్ళే. అది కూడా ఎక్కడో విదేశాల్లో కాదండి, మన హైదరాబాద్లో. కరెక్టే. ఎందుకు అంటారా, మామూలుగా జైల్స్ అనేవి కొంచెం పెద్ద పెద్ద స్టేట్స్లో, లేకపోతే ఎక్స్ట్రీమ్ క్రైమ్ రేట్స్ ఉన్నటువంటి స్టేట్స్లో ఇది ఒక అన్కన్వెన్షనల్ ఇష్యూ అనమాట. ఏంటంటే కంప్లీట్లీ క్రౌడెడ్గా ఉంటాయి జైల్స్ అన్నీ కూడా. ఒక్క జైల్లో నలుగురు ఐదుగురిని తోసేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి 10 మందిని కూడా తోసేస్తూ ఉంటారు. దీంట్లో కూడా ఏంటంటే ఏదో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కనుక జనరల్ వార్డు, స్పెషల్ వార్డు, ట్విన్ షేరింగ్ బేసిస్ రూమ్స్, సింగిల్ రూమ్స్ ఇలా ఉంటాయి కదా, సెమీ ప్రైవేట్ ఈ టైప్లో, అలాగే జైల్స్లో కూడా ఉంటాయి. ఈ విషయం మొన్న మధ్య మనం జైళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఏటికేడు బాగా పెరుగుతూ ఉన్న క్రైమ్ రేటు, దానికి తగ్గట్టు కొత్త కొత్త క్రైమ్ చేసేటటువంటి ఒక ఆధునికమైన పద్ధతుల్ని నేర్చుకుంటూ ఉన్నారు. అటు యూట్యూబే కానీ, సినిమాలే కానీ, ఏవైనా సరే వైట్ కాలర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి. సో దీనివల్ల అసలు నెంబర్ ఆఫ్ ప్రిజనర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ క్రైమ్ చేసేటటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో అది చాలా అలామింగ్లీ పెరిగిపోతూ వస్తుంది. అయితే ఇప్పుడు సే సపోజ్ ఒక ఉత్తరప్రదేశ్లోనో ఇంకో చోట, ఒక ఎగ్జాంపుల్కి ఒక 5,000 జైల్స్ ఉన్నాయని అనుకున్నాం సపోజ్. దాంట్లో ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి దొంగతనాలు తీసుకోండి, మర్డర్లు ఏవైనా సరే, ఇవన్నీ చూసుకుంటే ఈ 5,000 జైల్స్లో వీళ్ళు అకామిడేట్ చేయగలిగేస్తే ఒక 35,000 మంది అయితే కనుక 30,000 మంది దాకా ఉన్నారనుకోండి, మిగతా 5,000 మందిని ఎక్కడ వాళ్ళు అకామిడేట్ చేయగలరు? ఎంత తోసినా జైల్ భరో కార్యక్రమం లాగా అందరిని ఒకటి దాంట్లో తోసేసినా కూడా మిగతా అంటే రిసోర్సెస్ పరంగా కానీ, స్పేస్ పరంగా కానీ, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పరంగా కానీ వాళ్ళు అంతమందిని మానిటర్ చేయలేరు కదా. 20 మంది పిల్లలు ఉన్న క్లాస్కి ఒకటే క్లాస్ టీచరు, 60 మంది ఉన్న పిల్లల క్లాస్కి ఒకటే క్లాస్ టీచర్ అంటే ఇబ్బంది కదా. 3 రెట్లు ఎక్కువ మంది పిల్లల్ని ఒక కన్నేసి ఉంచాలంటే ఆ టీచర్ చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ద సేమ్ ఇస్ ద కేస్ విత్ ఈవెన్ జైల్స్. సో కెపాసిటీని మించి కనుక ఒకవేళ ఈ ప్రిజనర్స్ ఉంటే కనుక వాళ్ళని మానిటర్ చేయడం కష్టమైపోతుంది. సో అందుకని తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీ దగ్గర ప్లేస్ లేకపోతే మీరు మా జైల్స్లో రూమ్స్ని అద్దెకి తీసుకోవచ్చు అని ఒక వినూత్న ప్రక్రియకి శ్రీకారం చుట్టు. ఇది ఎప్పటి నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తుంది. ఎప్పుడైనా మనము పేయింగ్ గెస్ట్ల కింద ఉండేవాళ్ళని చూసాము, ఇల్లు రెంట్కి ఇచ్చేవాళ్ళని చూసాము, హాస్టల్స్ రెంట్కి ఇస్తారు, ఇలా చాలా రకాలు చూసాం. కానీ జైళ్ళు రెంట్కి ఇవ్వడం మాత్రం కొంచెం విచిత్రంగా లేదు. అండ్ దాట్ ఎంత కనుక్కుంటున్నారు, 10,000. ఎస్, నెలకి 10,000 కడితే ఒక ప్రిజనర్ని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి పంపించవచ్చు. కానీ దీనికి ఏదో 10,000 కట్టారు కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని మాత్రం రానివ్వరండో. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో. వాళ్ళ క్రైమ్ ఏదైతే ఉందో అది మరీ అంత నోటోరియస్గా ఉండకూడదట. వాళ్ళ ప్రవర్తన కూడాను చాలా డేంజరస్గా, పక్కన వాడిని ఎప్పుడు ఏం చేద్దామన్న క్రూక్డ్ మెంటాలిటీతో చంపేసి లేకపోతే ఏదైనా చేసి వెళ్ళిపోయేటటువంటి ప్రిజనర్స్ ఎవరన్నా ఉండే మాట అయితే. కానీ అది వీళ్ళకి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, అపరిచితుల్లో కనుక విక్రమ్ లాగే ఫస్ట్ వాళ్ళు ఒక 2-3 సార్లు ఇలాగే చిచి అసలు ఇంత కరడుగట్టిన తీవ్రవాది లాగా ఉన్నాడు, వీడిని అసలు ఎక్కడికైనా పంపించాలంటే భయం వేస్తుందని అన్నారు అనుకోండి, ఓకే, మనం కనుక సాఫ్ట్గా ఉంటే మనల్ని వేరే చోటకి విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ టైప్లో అంత పెద్ద పదం కాకపోయినా ఇక్కడ జైలు అంత ఇదిగా లేవు, కంఫర్టబుల్గా లేవని చెప్పి ఇంకొక స్టేట్ జైలుకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉగ్గబట్టుకునే 2-3 నెలల పాటు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి అసలు తన ప్లేటే కాదు పక్కన వాళ్ళ ప్లేట్ కూడా నేనే దోమేస్తాను, వాళ్ళ కోసం నేను అడ్జేస్తాను ఇచ్చేస్తాను అన్న టైప్లో కొంచెం మంచి ఇంప్రెసివ్గా ఉండి తీరా ఈ స్టేట్కి వచ్చిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం చూపిస్తే వాళ్ళ పనేంటి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసి పెట్టారనమాట. దాని ప్రకారం ఏంటంటే నొటోరియస్గా ఉండకూడదు, వాళ్ళ ఫేస్ చూస్తే మనకి భయపడి టెన్షన్ వచ్చేటట్టుగా ఉండకూడదు. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు సే సపోజ్ వాళ్ళు ఏదన్నా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చాలా శోభరాజు తమ్ముడో అన్నయ్యో మామగారో ఇలాంటి చుట్టరికాలలో కూడాను మంచి క్రైమ్ రేట్స్ ఉన్నవాళ్ళు ఉండకూడదు. నాన్ సీరియస్ అఫెన్స్ ఉండాలి, నాన్ గ్రీవియస్ అఫెన్స్ అయి ఉండాలి. ఓకే, సో ఒకవేళ పర్వాలేదు ఏదో చిన్న చిన్న టుమరీ కేసులు ఏమన్నా ఉంటాయి కదా, ఒక పర్సు కొట్టేయడము లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇలాంటివి అంతేగాని యాసిడ్ పోసేయడమో లేకపోతే ఇంకేదైనా కొంచెం దారుణమైన విషయాలు ఏమన్నా ఉంటాయి కనుక వాళ్ళు అలౌ చేయరు. ఈ స్కీము యాక్చువల్గా నార్వే నుంచే అడాప్ట్ చేసుకున్నారు. నార్వేలో ఏంటంటే అది వరకు మనం మాట్లాడుకున్నాం గుర్తుందా, జైళ్లలో అసలు ఎటువంటి ప్రిజనర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని జైల్స్ అయితే షట్ డౌన్ చేసేయాల్సి వచ్చింది, మిగతా కొన్నిటిని ఏదో నామ మాత్రంగా అలా నడిపిస్తూ ఉన్నారు. అందులో కూడాను చాలా తక్కువ మంది ప్రిజనర్స్, అసలు అక్కడ క్రైమ్ రేటే చాలా తక్కువ. సో వాళ్ళు ఏం చేశారంటే మిగతా దేశాల వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు, మీరు ఒకవేళ మీ దగ్గర జైళ్ళు సరిపోకపోతే మా జైల్స్కి మీరు రెంట్కి తీసుకోవచ్చు అని చెప్పి. సో ఎందుకంటే వాళ్ళకి అక్కడ క్రైమ్ రేట్ తక్కువ కాబట్టి. అలాగే తెలంగాణలో ప్రస్తుతం 50 జైల్స్ ఉన్నాయి, ఇందులో 6848 మందిని బంధించవచ్చు. అయితే లాడ్జింగ్ స్పేస్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 800 ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఎందుకంటే 6063 మంది మాత్రమే ఆ జైల్స్లో ఉన్నారు. సో పట్టేదేమో 6848 మంది. సో అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఇంకో 800 మందికి అక్కడ స్పేస్ ఉంది. అందుకని ఈ జైళ్ళ డీజీ ఒక ఆయన ఉన్నారు వికే సింగ్ అని, ఆయన ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మినిమం ఆఫ్ 2000 ప్రిజనర్స్ వస్తారు అన్న ఒక అంచనాతో ఉన్నారు. అప్పటికీ ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్నవాళ్ళలో కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా, సో వాళ్ళ శిక్షాకాలం పూర్తయి వాళ్ళు బయటకు వెళ్ళిపోయే టైంకి అవతల వేరే రాష్ట్రాల నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చే ఎవరైతే ప్రిజనర్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి ఒక స్టాటిస్టికల్ ఫిగర్ అది. అయితే వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఇట్లాంటి ఒక తీసుకున్నారు ఇలాంటి ఒక నిర్ణయం అంటే, ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఈ మన జుడిషియల్ సిస్టమ్ కూడాను చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక కేసు వేశారనుకోండి, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు అలా వేసి 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 ఒక 8, 9, 10 తర్వాత నెమ్మదిగా వాడికి ఏమో ఒక 3-4 శిక్షేస్తారు. ఇందాక మనం అనుకున్నట్టు నాన్ గ్రీవియస్ నాన్ అఫెన్సివ్గా ఉంటే గనక. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇన్ని 7 వీళ్ళని ఎక్కడ పెడతారు అసలు, ముందు ఆ పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే ఆ ప్లేసులు కూడా ఉండాలి కదా. సో అందుకని వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకుంది. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే కొత్త జైల్స్ని గవర్నమెంట్ కట్టాలన్నా మళ్ళీ దాంట్లో ఒక స్టాఫ్ని తీసుకోవాలనేది అంత పెద్ద పంచాయతీ ఉంది, అది కరెక్ట్గా కట్టాలి, ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా. కొంచెం ఏముంది మన మన వాళ్ళే కదా అని చెప్పి టెండర్ వేశారనుకోండి, వాళ్ళు చాలా బలహీనంగా ఇలా కొడితే పడిపోయేటట్టు ఉన్నది అనుకోండి గోడ, ఆ తర్వాత ఎవరిస్తారు సెక్యూరిటీ? చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఒక జైల్ని వాళ్ళు నిర్మించాలి, దాని కింద మళ్ళీ ఎటువంటి కందకాలు ఇంకొక ఏదైనా అండర్ గ్రౌండ్ తవ్వకుండా అన్ని సెక్యూరిటీ మెజర్స్తో ఒక బిల్డింగ్ కట్టాలి, దాని తర్వాత దాన్ని చూసుకోవడానికి మళ్ళీ అక్కడ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి. ఇవన్నీ బదులు ఆల్రెడీ ఇంకో చోట ఖాళీగా ఉన్న జైల్సే అనుకోండి, ఇక్కడ ఎక్కువైతే ఓవర్ఫ్లో అయితే అక్కడికి పంపిస్తారు జనాన్ని. సో అలా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణకి ప్రిజనర్స్ని పంపిస్తారు అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతానికి పర్ ప్రిజనర్ పర్ మంత్ 10,000 రూపాయలు, అందులో ఏంటి బోర్డింగ్, లాడ్జింగ్, తర్వాత ఏదైనా సెక్యూరిటీ, తర్వాత వేరే వేరే విషయాల మీద, ఆయా విషయాల మీద జాబ్ స్కిల్స్ ఉంటాయి కదా, వడ్రంగి పనులు అదో ఏదో ఇంకోటో వాటి మీద ట్రైనింగ్, ఇలాంటి ఇత్యాదులు అన్నీ కూడా నేర్పిస్తారు ఆ 10,000లో. దీనివల్ల ఏంటంటే ఒక రఫ్ ఎస్టిమేషన్ వీళ్ళు వేసుకున్న దాన్ని బట్టి జైళ్ళ డిపార్ట్మెంట్కి ఒక స్టేట్ నుంచి సే సపోజ్ 25,000,000 వస్తుంది ఏడాదికి. దీన్ని మళ్ళీ జైల్స్ ఒక స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి వాళ్ళ నిర్వహణను వాళ్ళే చూసుకునేట్టుగా అయితే చాలు అన్న ఉద్దేశంలో ఇలాంటి ఒక వినూత్నమైన పంథాన్ని ప్రవేశపెట్టారు. సో ఇప్పటి నుంచి గోఐబిఓలో అట్లా ఇట్లా మొత్తం వాళ్ళు చూసుకుంటుంటారు కదా రెంటల్స్, ఆ టైప్లో చూసుకోవాలి అనుకుంటే ఇప్పుడు జైల్స్ రెంటల్స్ కూడా ఇలాగే మనకి లభించేటట్టుగా ఉన్నాయన్నమాట. అది సంగతి. ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం, ఆ తర్వాత మరో మంచి విషయంతో మేము ముందుకు వస్తాం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్లు అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ఆశా సంహరణంబునోర్మియు మదత్యాగంబు దుర్దోష వాంఛా శూన్యత్వము సత్యమున్ బుధమతాచారంబు సత్సేవయున్ వైషద్యంబును శత్రులాలనము మాన్య ప్రీతియుం రశ్రయ శ్రీశాలిత్వము దీనులన్ కృపయున్ శిష్టాలికిన్ ధర్మముల్. ఈ సుభాషిత రత్నం యొక్క భావం ఆశను నాశనం చేయుట, ఓర్పు సహనం కలిగియుండుట, మదము అహంకారం లేకుండుట, చెడ్డగా మాట్లాడకుండుట, వాచాలత్వమును విడనాడుట అంటే మితంగా మాట్లాడుట, సత్యమునే పలుకుట, పండితాచారములను సల్పుట, సత్పురుషులను సేవించుట, శత్రువులను కూడా మిత్రుడుగా భావించి స్నేహభావమునే కలిగి ఉండుట, గౌరవాదరములను ప్రదర్శించుట, దీనులయందు దయాగుణమును కలిగి ఉండుట శిష్టుల యొక్క ధర్మములు. ధన్యవాదములు.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
Hello, this is Taman. You're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మనకి ఇప్పుడు సరే జూలై వచ్చేసింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ కూడా వచ్చేసింది. సో చాలా మటుకు ఎంసెట్లో ఏవైతే కౌన్సిలింగ్ అవి జరుగుతాయో అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యే టైం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కూడా చాలా చోట్ల. సో అంతా కొంచెం ఫ్రెష్ ఫేస్లు కాలేజ్లో అలా కనపడుతూ ఉంటారు, మంచిదిగా ఉంటుంది. అయితే హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయితే కనుక ఇప్పుడు జాయిన్ అవుతూ ఉంటారు ఇంకా వీళ్ళు. సో ఒక కాలేజ్ యాక్సెప్టెన్స్ లెటర్ ఒకటి వచ్చింది హై స్కూల్ గ్రాడ్యుయేట్కి, అంటే అడ్మిషన్ లెటర్ అనుకోండి లేకపోతే యాక్సెప్టెన్స్ లెటర్ అనుకోండి ఏదైనా సరే. అయితే కుడియడం అయితే పొరపాటు లేదా అంటారు చూసారా, ఆ టైప్లో కరెక్ట్గా కనుక చదవకపోతే ఆ ఆఫర్ లెటర్ని కానీ ఆ ఏదైతే అడ్మిషన్ లెటర్ ఉంటుందో దాన్ని చదవకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయం మీద ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. బేసిక్గా మన మైండ్లో ఒక T9 ఇయన్ ఆన్ అయి ఉంటుంది. C9EN అంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడంటే మనకు స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి కానీ ఇది వరకు మనకి ఆ కీబోర్డ్ ఉంటుంది సరే, క్వర్టి కీప్యాడ్. అది ఉన్న రోజుల్లో ఏంటంటే టైపింగ్లో ఫార్మాట్ ఉన్నప్పుడు అక్కడ దాంట్లో T9EN డిక్షనరీ అని ఉంటుంది, అది ఎనేబుల్ డిజేబుల్ అని అడుగుతుంది. అది ఎనేబుల్ చేస్తే ఏంటంటే T9EN ఆన్ చేస్తే మనం సపోజ్ ఏదైనా ఇప్పుడు హిమ్ అని కొట్టామనుకోండి, హిజ్ ఇట్లా అన్ని రకాలు వస్తాయి అన్నమాట దాంట్లో. అంటే ఒకటి ఏదైనా మనం ఒక పదం కొడితే దాని సజెషన్స్ వస్తాయి అన్నమాట, ఇది కాకపోతే ఇదా 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 అని చెప్పి ఆటోమేటిక్గా అదే స్పెల్లింగ్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది. అది కాదు అని అంటే మనం ఇంకో స్పెల్లింగ్ను మనం వెతుక్కోవాలి. సో ప్రెడిక్టబుల్గా చూపిస్తుంది అనమాట, పాసిబుల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ అది చూపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి కొన్ని ప్రెడిక్టబుల్ పదాలు మన మైండ్లో ఆల్రెడీ ఉండిపోతాయి. అలా ఒక పొరపాటు జరిగింది, ఆ విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఒకసారి ఏమైందంటే మొన్నే మధ్య ఇది. సో ఈ మిస్టేక్ని కనుక నేను మీకు చెప్పాననుకుంటే పొద్దున మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు నాకు. దనియాల్ ఖాన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, 17 ఏళ్ళ ఒక ఓల్డ్ స్కూల్ గ్రాడ్యుయేట్ అతను మహారాష్ట్ర నుంచి. అయితే అతనికి ప్రెస్టీజియస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చింది తనకి ఇన్ హ్యాండ్. ఇప్పుడు ఆ అడ్మిషన్ లెటర్ తన చేతిలో ఉంది. సో అతను సరే మీరు ఎక్కడ జాయిన్ అవుతారు ఎన్ఐటీలో అని అంటే ఎన్ఐటి ఏపీలో జాయిన్ అవుతాను అని చెప్పాడు. అయితే అతను ఇంకా ఆ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈలోపు అడ్మిషన్ లెటర్ రానే వచ్చింది. సో ఇప్పుడు తను ఎన్ఐటి ఏపీలో జాయిన్ అవ్వాలి. అయితే ఆ అడ్మిషన్ లెటర్ అంతా చక్కగా చదువుకున్నాడు. అసలు బెస్ట్ ఆప్షన్ ఏంటి అనే విషయమే చూసుకుంటున్నప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవి ఇవి అన్నీ చూసుకున్నాడు. సరే ఈ ఎన్ఐటి లెటర్ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటరు, అది ఎన్ఐటి ఏ ప్రదేశ్ అని ఉన్నది. సరే తన మహారాష్ట్ర బార్డర్ అవుతుంది కదా కొంచెం కొద్దో గొప్ప, ఈ హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి బార్డర్ అవుతుంది. సరే మనకి దగ్గరగా ఉన్న స్టేట్ అయితే ఆంధ్రప్రదేశే కదా అని చెప్పి ఏ ప్రదేశ్ అనగానే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి T9EN మైండ్లో ఉన్నటువంటి ఆటో డిక్షనరీ ఆన్ అయిపోయింది. దెబ్బకి చూసుకుని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్ కూడా ఏపీ అనే అంటారన్న విషయం మర్చిపోయి, పైగా యాక్చువల్లీ అతను తప్పే కాదనుకోండి, ఆ T9EN తప్పు ఒకటే కాదు, మైండ్లో ఉన్న ఆ ఆటోమేటిక్ ఆన్ ఒకటే కాదు. గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఎన్ఐటి ఏపీ అని కొడితే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనే చూపించింది కానీ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ అని చూపించలేదుట. ఇప్పుడు మామూలుగానే అసలు వాటినేమో 7 సిస్టర్స్ అంటారు, ఏది మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఆ ఆర్ఫన్ సిస్టర్స్ ఆ 7 ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవి అని గూగులే మర్చిపోయినప్పుడు ఈ పిల్లాడు మర్చిపోవడంలో పెద్ద విచిత్రమేం లేదు కదంటే, సో ఎన్ఐటి ఏపీ అనగానే ఆంధ్రప్రదేశ్ అనే చూపించింది. ఈ విషయంలో ఇంకా మనం ధనియాల్ని కూడా పెద్దంత ఏమీ బ్లేమ్ చేయడానికి లేదు. అయితే ఆ లెటర్ మీద డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ 2017 అని ఉన్నది. ఇంకా హ్యాపీగా మనోడు ఇంకేముంది అయిపోయింది ఇంకా మనకు వచ్చేసింది సీట్ అని చెప్పి ఓ వాళ్ళ నాన్న చాలా రిక్వెస్ట్ చేసి చేసి వాళ్ళ నాన్న కూడా సర్లే ఎన్ఐటీలో సీట్ వచ్చింది కదా సెలబ్రేట్ చేసుకో పండుగ చేసుకో రోడ్ ట్రిప్లో వెళ్ళు మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ పెద్దంత దూరం ఏముందిలే అని చెప్పి చెప్పారు. సరే బెడ్డింగ్ అదంతా కూడా రెడీ చేసుకుని మనోడు ఊడే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 16 గంటల లాంగ్ జర్నీ తర్వాత మొత్తానికి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ క్యాంపస్కి వచ్చాడు. చూస్తే ఏముంది, వాళ్ళు అఫీషియల్స్తో మాట్లాడారు, మొత్తం అంతా బయటికి లోపలికి తిరుగుతున్నాడు ఆ అబ్బాయి, ఇదిగోండి నా లెటర్ అని చూపించాడు. అక్కడ వాళ్ళేమో ఏంటి ఈ పేరుతో ఎక్కడ అసలు ఇక్కడ మేమేమి ఇష్యూ చేసినట్టు కూడా నాకేం కనపడట్లేదని చెప్పి వాళ్ళు అంతకన్నాను అసలు ఎంత వెతికారు ఎక్కడా ఏం కనపడలేదు, ఏం జరుగుతుందని తనకేం అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు అఫీషియల్స్ క్యాంపస్ వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందని చూస్తే అది ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి తెలుసు. అది 2900 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి. సో అసలు అడ్మిషన్ డెడ్ లైన్ ఒకటి ఉంటుంది కదా, దాంతో కనుక చూసుకుంటే ఆ టైం ఫ్రేమ్తో చూసుకుంటే ఆ టైంకి రీచ్ అవ్వడం అసాధ్యం అన్న విషయం అర్థమవుతుంది. దెబ్బకి వచ్చిన సీటు కూడా పోయింది. ఇప్పుడు ఇంకేంటి, ఏం చేస్తాడు? వాళ్ళు చేసిన మిస్టేక్కి నవ్వుకుని అక్కడితో దాన్ని ఆపేసి ఆఖరికి ఫ్లైట్లో అరుణాచల్ ప్రదేశ్ వెళ్దాం అనుకున్నారు. బట్ ఆ తర్వాత వద్దులే ఇవన్నీ ఎందుకని చెప్పి వెనక్కి వచ్చేసి ఇప్పుడు యుఎస్లో కొన్ని యూనివర్సిటీస్కి తను అప్లై చేసుకున్నాడు. సో వాటి నుంచి ఏదైనా ఒక రెస్పాన్స్ వస్తుందా అన్న విషయం మీద చకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నాడు ఇది. సో బేసిక్గా మనకి చాలాసార్లు ఒక బోర్డు మీద కానీ ఏదైనా రాసినది ఉంటే, సే సపోజ్ ఈఎన్ అని ఉండి ఆ తర్వాత ఎస్ఎం అని ఉందనుకోండి, అది ఎంతూజియాజం అని అనుకుంటాం తప్ప మధ్యలో ఇంకేముంది అనేది మనం పట్టించుకోండి. ఫస్ట్ లాస్ట్ చూస్తే చాలు, ఆటోమేటిక్గా ఒక పదం మనకు వచ్చేస్తుంది, అంతే కదా. అలాగా ఎప్పుడు కూడాను పనికి రాదు. ఖచ్చితంగా ఇంకొకసారి ఇప్పుడు ఇప్పటి నుంచి మీకు ఎప్పుడైనా సరే ఇలాంటిది ఏదైనా ఒక అడ్మిషన్ లెటరో లేకపోతే జాయినింగ్ లెటరో ఏదైనా ఆఫర్ లెటర్ ఏది వచ్చినా సరే ఒకటికి 2, 3, 10 సార్లు అయినా సరే మళ్ళీ చెక్ చేస్తాం. పోస్ట్ ఏంటి, డేట్ ఏంటి, ప్లేస్ ఏంటి, అడ్రస్ ఏంటి, పేరేంటి, ఇనిషియల్ ఏంటి, ఇది కూడా చూసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేరు కరెక్ట్గానే ఉంటుంది, ఇనిషియల్ తప్పు ఉంటుంది, నువ్వు కాదు అంటారు. సో అందుకని 1-2 సార్లు గ్యారంటీగా చూసుకోండి, నష్టం ఏం లేదు. ఇలా అయితే కనుక ఇప్పుడు చూడండి పాపం, అనవసరంగా మంచి ఎన్ఐటి కాలేజ్లో వచ్చి కూడా దాన్ని ఏం చేసుకోలేక మళ్ళీ తర్వాత వేరే అవుట్ ఆఫ్ ఇండియా ఇలా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అదనమాట సార్. ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తుంది. మీ ఆర్జే వెన్నెల.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల్లాంటి మనసులు, ఈ రెండూ కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మనీష్ శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరమయ.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం. తెలివితేటలు అనేది ఎప్పటికైనా సరే అది మనం ప్రూవ్ చేసుకుంటున్న కొద్దీ అది మనల్ని ఇంకా మంచి ఉన్నతంగా నిలబెడుతుంది. అందుకనే బేసిక్గా తెలివితేటలు అనేది, అంటే చాలా రకాలు ఉంటాయి అందులో, అతి తెలివితేటలు ఉంటాయి ఇలా, కానీ ఐక్యూకి సంబంధించినటువంటి తెలివితేటలు అనేది ఒక గిఫ్టెడ్ పర్సన్కి మాత్రమే ఉంటుంది. దానికి ఎంతో కఠోరమైన శ్రమ కూడా అవసరం, నాట్ జస్ట్ ఏదో లక్ కలిసి వచ్చి గిఫ్ట్ ఉంటేనే తప్ప అనైతే కాదు. సో ఈ విషయంలో యశ్వంత్ బండి అనే అతను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎందుకు అని అంటే, మామూలుగా ఎవరికైనా సరే ఒక ఏజ్లో 12 ఏళ్ళు సే సపోజ్, ఎందుకంటే ఆ అబ్బాయి వయసు 12 ఏళ్ళు, 12 ఏళ్ల యశ్వంత్కి యూకేలో అసలు మామూలు ఫేమ్ లేదు. ఇతని ఐక్యూ 162, అంటే ఆ ఏజ్ వాళ్ళు, ఆ ఏజ్ అనే కాదు ఏ ఏజ్ అయినా సరే, అసలు హైయెస్ట్ పాసిబుల్ ఫిగర్ ఇన్ ఎనీ ఐక్యూ టెస్ట్. అండ్ బ్రిటిష్ మెన్సా ఐక్యూ సొసైటీలో మెంబర్ ఇతను. అంత అసలు దిమ్మ తిరిగే స్కోర్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే అదే. అయితే మామూలుగా ఈ మెన్సా అనేది నేను మీకు అది వరకు కూడా ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కానీ 98% వాళ్ళు కాకుండా 2% క్రీమీ లేయర్ ఉన్నటువంటి, అంటే 2% మాత్రమే సాధించగలిగినటువంటి ఐక్యూ లెవెల్స్తో ఉన్నటువంటి వాళ్ళని ఈ మెన్స్ ఆర్గనైజేషన్లో చేర్చుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ సూపర్వైజ్డ్ ఐక్యూ కలిగి ఉంటారు. అసలు అంటే వీళ్ళ నాన్నగారు, ఇప్పుడు యశ్వంత్ వాళ్ళ నాన్నగారు ఎక్స్ ఐఐటి అని పోలకల్లూరు అని తెనాలి దగ్గర గుంటూరు డిస్టిక్లో ఉండేవారు. అయితే ఆ తర్వాత ఈ ఇప్పుడు వీళ్ళ ట్రైనింగే అనుకోండి, లేకపోతే ఈ అబ్బాయికి స్వతహాగా అభినటువంటి ఆ తెలివితేటలే అనుకోండి, మొత్తానికి అసలు ఐక్యూ మామూలుగా లేదు. పేరుకి 12 ఏళ్ళే కానీ అన్ని అసలు ఎన్నెన్ని టాలెంట్స్ ఉన్నాయో ఆ అబ్బాయిలో. ఒక బ్రైట్ చైల్డ్కు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ అబ్బాయి పుస్తకాలు విపరీతంగా చదువుతాడు, ఫిక్షన్, టెక్నాలజీ వీటికి సంబంధించినవి. అండ్ క్యాటిల్ IIIB టెస్ట్ అని ఒకటి ఉంది, దాంట్లో కూడాను ఈ అబ్బాయి టాప్ 2% ఉన్నాడు. ఇంకా మిగతా అంటే ఒక హై అచీవింగ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పోటీ పడ్డప్పుడు కూడాను అతను అందరినీ బీట్ చేసి టాప్లో నిలిచాడు. అలాగే అకాడమికల్లీ కూడాను యశ్వంత్ చాలా అసలు టాప్లో ఉన్నాడు. పైగా ఏదైనా ఒక పజిల్స్ సాల్వ్ చేయాలి అని అంటే, స్కిల్ఫుల్ పజిల్స్ ఏమైనా సాల్వ్ చేయాలంటే ఇతన్ని మించిన వాళ్ళు లేరుట అసలు. అలాంటి ఒక చైల్డ్ ప్రాడిజీ. అండ్ ఒక ముంబైలో జరిగేటటువంటి ఒక రూబిక్స్ క్యూబ్కి సంబంధించిన టోర్నమెంట్ ఒకటి జరుగుతుంది, అది నెక్స్ట్ ఇయర్, అందులో పాల్గొనడానికి ఇక్కడికి వస్తున్నాడు కూడా. రూబిక్స్ క్యూబ్ చాలా బాగా చేయగలడు, చాలా ఫాస్ట్గా ఒంటి చేత కూడా చేయగలడు. జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్ ఇవన్నీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలడు. ప్రస్తుతం లాటిన్ ఇంకా రష్యన్ ఈ భాషలు కూడా నేర్చుకుంటుంది. స్పోర్ట్స్, క్రికెట్ అన్నిట్లోనూ అసలు క్లాస్ అనమాట, మళ్ళీ అలా ఇలా కాదు, చాలా బాగా ఆడతాడు. ఈ వండర్ కిడ్కి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది, అంటే ఇంకా మీరు చెప్పండి. అంటే ఇన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా సూపర్ కిడ్డే కదా. పైగా అతను ఏంటంటే సైన్స్ ఫీల్డ్లో ఏదన్నా ఒక మంచి ఒక ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేసి కొంచెం యూస్ఫుల్గా సమాజానికి ఏదైనా ఉపయోగపడేటటువంటి చెయ్యాలి అన్నది తన కళ. అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే తనకి ప్రత్యేకమైన అభిమానం, అందుకే వాటిల్లో ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి దానికి తగ్గది ఏదైనా ఒక సమాజానికి మంచి చేయాలనేది తన ఆకాంక్ష. అసలు ఇంత మల్టీ టాలెంటెడ్గా ఉంటూ 12 ఏళ్ల పిల్లాడికి ఇంత అవగాహన కూడా ఉన్నది అని అంటే ఖచ్చితంగా అది మనకి చాలా వినంగా ఒకసారి వావ్ అనిపిస్తుంది. చాలాసార్లు ట్రై చేస్తారు చాలామంది ఏదో ఒక స్టాండ్ యూనిక్గా ఉండడం కోసం అని చెప్పి, బట్ అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. విత్ అన్ ఐక్యూ ఆఫ్ 162 అట్ ద ఏజ్ ఆఫ్ 12 హీ కెన్ డెఫినెట్లీ మేక్ వండర్స్ అనేది నాకు అనిపించింది. ఏమంటారు కదా అసలు. సరే దీని గురించి మనం ఏటో ఇవాళ మాట్లాడుకున్నాం కాబట్టి ఇవాళ మస్ట్ వాచ్ మూవీ గురించి కూడా ఒక్క చిన్న డైలాగ్ వేసేసుకుందాం. ఎటు మనం ఐక్యూ గురించి వాటి గురించి ఇంత మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ టారిజం ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్దాం అనుకుంటున్నాం. వాట్ ఆ మూవీ అండి. ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు ఎందుకంటే చాలామంది ఇప్పటికే దాని గురించి మాట్లాడుకున్నారు ఫిల్మ్ ఫెస్టివల్స్లో, వాటిల్లో కూడా అది స్క్రీన్ అయ్యింది. అమీర్ ఖాన్ మామూలుగానే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనేది పేరు ఉన్నది. అండ్ మామూలుగానే తను ఏది ఒకటి తీసిన దాంట్లో ఖచ్చితంగా సమాజానికి అంతర్లీనంగా ఒక మెసేజ్ ఇస్తాయి. బట్ ఇన్ దిస్ మూవీ తను ఏంటంటే ఒక డిస్లెక్సియా ఒక కిడ్కి ఉంటే ఎలా ఉంటాడు, ప్రతి కిడ్ సమానమైనటువంటి ఐక్యూ లెవెల్స్ కానీ లేకపోతే గ్రాస్పింగ్ పవర్ కానీ ఉన్న వాళ్ళు ఉండరు, బట్ మనం వాళ్ళని వాళ్ళ ఇంట్రెస్ట్ని కనుక్కొని వాళ్ళకి ఎందులో ఇంట్రెస్టో దాని ద్వారా మనము మిగతా ఎడ్యుకేషన్ని కనుక మనం చెప్పించగలిగితే దే కెన్ మేక్ వండర్స్ అన్న విషయాన్ని, అంటే వీళ్ళని ఒక రేసు గుర్రాల్లాగా మీరు ఇదే చదవాలి ఇలాగే చదవాలి అని చెప్పకుండా అన్ని విధాలుగాను వాళ్ళని ఓవరాల్ డెవలప్మెంట్తో ఖచ్చితంగా మనం మంచి పేరు తీసుకురావచ్చు అనేటటువంటి ఆ మూవీ. అలాగే తేజ అని తరుణ్ మూవీ ఒకటి, తరుణ్ చైల్డ్ యాక్టర్ అందులో, అది ఒక చైల్డ్ ప్రాడజీకి సంబంధించినటువంటి మూవీ. అందులో తను రకరకాల విషయాలు సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ టీచర్ ఒక అమ్మాయి మిస్ అయిపోతుంది, దాన్ని కూడా తను ఛేదిస్తాడు. ఇంచుమించు అది ఎలా ఉంటుందంటే హోమ్ ఎలోన్ టైప్లో ఉంటుంది, కాకపోతే తెలుగు వర్షన్ ఆఫ్ హోమ్ ఎలోన్. లాస్ట్లో అంటే ఒక ఇంటర్వెల్ తర్వాత నుంచి ఆ సీన్స్ కొంచెం అట్లాగే అనిపిస్తాయి. బట్ స్టార్టింగ్లో మటుకు ఏంటంటే థర్డ్ క్లాస్లో ఉండాల్సిన వాడు సెవెంత్ క్లాస్లో కూర్చుని అక్కడ పాఠాలు వినేసి అక్కడ క్లాస్ వాళ్ళ టీచర్ ఏం చెప్తే దానికి మళ్ళీ నువ్వు తప్పు చెప్పావు ఇది ఇలా వస్తుందని చెప్పి టీచర్కే చెప్పేటటువంటి అంత ఐక్యూ లెవెల్ ఉండే ఇలాంటివి అన్నమాట. సో ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓకే. కానీ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళకి స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప మనం వాళ్ళ మీద రుద్దామనుకోండి బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదు. మొన్న మనం అనుకున్నాం చూసారా, వాళ్ళని ఏదో పెద్ద గొప్పగా చెప్పించేయాలి, అందరి ముందు వీళ్ళు గ్రేట్ అని చెప్పించుకోవాలన్నటువంటి ఉద్దేశాలు, అంటే వీళ్ళు క్రెడిట్ కొట్టేయడం కోసం అని చెప్పి పిల్లల మెదడు మీద ఎక్కువ స్ట్రెయిన్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా బేసిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇలాంటివి ఆటోమేటిక్గా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. సో ట్రై టు ఇగ్నైట్ దట్ స్పెషల్ ఫైర్ ఇన్ దెమ్ అంతే. అంతేగాని వాళ్ళని ఆ వైపుగా ప్రోత్సహించాను తప్ప రుద్దకండి అది. సో ఇదండి వాడి చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంది మీ ఆర్జే వెన్నెల. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.